గంగ ఆకాశం నుంచి కిందకి రాగానే కొంత శక్తి కోల్పోతుంది. అక్కడి నుంచి పాతాళానికి వస్తే ఆవిడ కొంత శక్తి పోతుంది. కానీ ఆవిడ వచ్చేదాకా నేను ఇక్కడ ఉంటాను. నేను ఇక్కడ ఉండడం వల్ల, నన్ను చూడడం వల్ల గంగకి శక్తి కొన్ని కోట్ల రెట్లు పెరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి, దేవలోకంలో ఉన్న గంగానది కొన్న శక్తి భూలోకానికి వస్తే కొంత తగ్గుతుంది. అందుకే భూలోక గంగ దేవలోక గంగ అంత పవిత్రంగా ఉండదు. గంగకి శక్తి ఎక్కడి వరకు ఉంటుందంటే ఎక్కువ శక్తి, సంపూర్ణ శక్తి అంటే కేదారం బదరీ దగ్గర పూర్తి శక్తితో ఉంటుంది. ఆ తర్వాత కొంత శక్తులు తగ్గించుకొని కాశీ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అపూర్వ శక్తి పొందుతుందిట. వారణాసి దగ్గరికి వచ్చేసరికి అది దాటిన దగ్గర నుంచి మళ్ళీ దాని శక్తులు కొన్ని తగ్గుతాయి. అది సముద్రంలో కలిసి పాతాళానికి వెళ్ళేసరికి శక్తి ఇంకా తగ్గుతుంది. కానీ ఎన్ని శక్తులు తగ్గినా నేను గనక గంగను ఒకసారి చూసినట్టయితే, నా చూపు పడ్డం వల్ల గంగ ఎంత పూర్వం స్వర్గంలో ఉన్న శక్తి కంటే గొప్ప శక్తి పొందుతుంది. అది నా శక్తి అన్నాడు ఆయన. ఎందుకని విష్ణు పాదాల నుండి గంగ పుట్టింది. ఆ విష్ణువే ఇప్పుడు కపిలుడి రూపంలో ఉన్నాడు, ఒక అవతార రూపంలో. ఇప్పుడు ఈయన దృష్టి పడగానే ఆ దృష్టి పోత సంపోత అయి పాతకాల నుంచి విముక్తి కలిగిస్తుంది. అనగానే తప్పక చేస్తానండి, నా ప్రయత్నం నేను చేస్తాను. అదృష్టం బాగుంటే నేనే గంగను తెస్తాను, లేకపోతే మీరు చెప్పినట్టు ఎలాగో మా మనవడు ఉండనే ఉన్నాడు కదా అనుకుని ఆయనకి నమస్కరించి గుర్రాన్ని తీసుకుని సాకేతపురానికి వెళ్ళిపోయాడు. సాకేతపురానికి వెళ్ళి వెళ్ళగానే తాతగారికి నమస్కరించాడు. తాత, తప్పదు చెప్పడం, చెప్పనా అంటే నువ్వేం చెప్పక్కర్లేదురా నాయన, చెప్పవలసిన నారదులు వారు చెప్పారు, మీ పెద్దలంతా వెళ్ళిపోయారు అంతే కదా అనగానే, అయితే తాతగారికి తెలిసిందనమాట, అమ్మాయ్యా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి తాతలు అందరూ చచ్చిపోయారని చెబితే ఈయన ఎంత బెంగ పెట్టుకుంటాడో అనుకున్నాను అనుకుని తాతగారికి నమస్కరించి వాళ్ళంతా బూడిద కుప్పలైపోయిన విషయం మళ్ళీ ఇంకొకసారి వివరించి గుర్రమునిచ్చాను గనక ఈ గుర్రముతో ప్రస్తుతానికి యజ్ఞం అని ఎలాగో చేయలేం గనక, ఎందుకంటే కొడుకులు తెచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు ఏ మైలు వచ్చింది మధ్యలో, యజ్ఞం ప్రారంభించాక మధ్యలో మైలు వస్తే ఏది ఒక అశ్వమేధ యాగానికి ఆ యజ్ఞం చేయకూడదు, తక్కిన యజ్ఞములు చేయొచ్చుటండో. ఎలాగో తెలుసిన చేతికి ఒక్కసారి దీక్షా కంకణం కట్టుకుంటే ఆ దీక్షా కంకణం తీసేసేదాకా జాతాశౌచ మృతాశౌచ భయం నాస్తి మహీతలే, జాతాశౌచం మృతాశౌచం అంటదు. అనగా ఒక ఆయన చేతికి నేను యజ్ఞము చేస్తాను అని సంకల్పించి కంకణం కట్టుకున్నాడు, నేను యజ్ఞము చేస్తాను అని సంకల్పం చెప్పుకుని ఒక దీక్షా కంకణం చేతికి కట్టుకున్నవాడికి ఈ పని అయ్యేలోపు మధ్యలో పురుడు వస్తే ఆ ఇంటి పెరటి వాళ్ళకి ఆ ఇంట్లో వాళ్ళకి ఆ పురిటి వల్ల వచ్చే అశౌచం అంటదు. జాతాశౌచం అంటే పురుడు వల్ల వచ్చే అశౌచం అన్నమాట. పోనీ మృతాశౌచం అది అంటదట, ఆ ఇంటి పేరిటి వాళ్ళు కానీ లేక బంధువులు కానీ ఎవరు మరణించినా మృతాశౌచం కూడా అంటదు. అందుకేగా దక్షుడు కన్న కూతురు యజ్ఞవాటికలో చచ్చిపోతే కూడా చేతికి దీక్షాకంకణం ఉంది కాబట్టి యజ్ఞం కొనసాగించాడు. రుద్రుడికి కోపం వచ్చి దాన్ని పాటు చేశాడు తప్ప లేకపోతే యజ్ఞం ఆపక్కర్లా, అవునా? అందుకే ఆ యజ్ఞం మళ్ళీ పూర్తయింది కూడా తర్వాత. అశ్వమేధయాగం అలా కాదట, అశ్వమేధయాగం చేస్తున్న వాడికి కొడుకులు చచ్చిపోతే యజ్ఞం ఆగిపోతుంది. ఎందుకంటే కొడుకులు దగ్గరుండి తీరాలి ఆ సమయంలో, బతికున్న కొడుకులైతే. అంతకుముందు చచ్చిపోతే చెప్పలేం కానీ లేకపోతే జీవితులైన కొడుకులు ఉండి తీరాలి. దుర్మరణం పాలయ్యారనుకోండి వాళ్ళు, అప్పుడు ఆ యజ్ఞం తీసి అవతల పారేయాలి. అందుకే వందో అశ్వమేధయాగం చేయలేకపోయాడు సగరుడు. యజ్ఞం ఆగిన తర్వాత సగరుడు, నాయన మనుమడా మీ నాన్నేమో అసమంజసుడు, అసమంజసమైన పనులు చేసి దేశ బహిష్కృతుడయ్యాడు. మీ బాబయ్యలు మీ పెద్దనాన్నలంతా దుర్మరణం పాలయ్యారు. ఇక ఇప్పుడు నేను ఇక్కడ ఉండలేను, ఈ యజ్ఞమే ఆగిపోయింది. కాబట్టి నేను అడవికి వెళ్ళి కఠోర తపస్సు చేసి తపస్సుతో నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. మన సూర్యవంశపురాజులందరూ పూర్వకాలంలో ఏం చేశారు, శైశవే అభ్యస్త విద్యానం, బాల్యంలో చదువుకుని జీవితం గడిపారట. బాల్యం అంతా చదువుకోవాలి. చదువుకునే రోజుల్లో చదువు మానేస్తే పెద్దయ్యాక చదువులో వస్తుందండి. చదివే టైంలోనే చదవాలి. కాళిదాస్ గారు రాస్తారు రఘువంశంలో, శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకేము నివృత్తీనాం యోగే నాంతే తను త్యజాం. ఇది కాళిదాస్ గారి శ్లోకం. కాళిదాసు వంటి కవులు అరుదుగా ఉంటారు. రఘువంశం అనే కావ్యం అద్భుతంగా రాశాడు ఆయన. అందులో రాసినటువంటి గొప్ప శ్లోకం, దానికి కొంత మూలం కూడా పురాణాల్లో ఉండలేవు, ఉన్నది కాబట్టే రాశాడు ఆయన. కానీ పురాణముల కంటే ఆయన దగ్గర కవిత్వ శక్తి ఎక్కువ కనుక దాన్ని అందంగా చెబుతాడు. ఇక్ష్వాకు వంశస్థులంతా బాల్యం చదువుతో గడిపారట. చదువు ఉండాలి, ఆట కూడా ఉండాలండి. కేవలం 24 గంటలు అలాగే ఏ ఫర్ ఏ, బీ ఫర్ బీ కాకేమిటి, మైదా చదువు పెద్ద చదువును, దాని బదులుగా రామహ రామవు రామహ లాంటి శబ్దాలు ఇలా చదువుకుని వ్యాకరణం చదువుకుని వాటితో పాటుగా ఆటలు కూడా ఆడాలట. 24 గంటలు పుస్తకాలే పట్టుకుని ఎలా కూర్చొని చదివితే అనారోగ్యం వచ్చేస్తుంది, దానివల్ల కాస్త ఆయాసం వస్తే మళ్ళీ ఆక్సిజన్ పెట్టడానికి ఎక్కడికో తీసుకెళ్ళాలి, చదువు మధ్యలో మలమూత్రాలు ఎక్కువ వస్తాయి. అందుకని ఒక పక్కన ఆట ఉండాలి, పాట ఉండాలి, ఆడుతూ పడుతూ చదవాలి, చదువుతూ ఆడుతూ పడుతూ ఉండాలి. అందుకని పూర్వకాలంలో ఆటలాడిస్తూ వ్యాయామం చేస్తూ మంచి భోజనం పెడుతూ గురుకులంలో బాగా పాఠాలు చెప్పేవారు. గురుకులంలో ఉండడం వల్ల ఏమయ్యేది, తల్లిదండ్రులు పెద్దలు ఎవరు కనపడరు కనుక గురువు దగ్గర భక్తితో చదివేవారు. ఇప్పుడు కలియుగంలో ఇళ్లలో ఉండడం వల్ల తల్లిదండ్రులు పక్కన ఉండడం వల్ల కొంచెం గారం ఎక్కువైపోయి చదవడం మానేస్తున్నారు. అయ్యయ్యో చదివేస్తున్నావమ్మా, ఎంత చదివేశావే, ఇంకా పడుకో అమ్మా అంటారట ఇంట్లో తాత బామ్మ అమ్మమ్మ వింటాను. చూశారు మరి గారం ఎక్కువ కదా మనకి, మరి చూస్తూ చూస్తూ పిల్లలు ఎక్కువ అలిసిపోతుంటే అయ్యయ్యయ్యో ఎంత అలిసిపోయావమ్మా, 5 నిమిషముల పేటు ఏకధాటిగా చదివావా, 5 మినిట్స్ చదివేసావా, ఎంత అలిసిపోయావు 5 మినిట్స్ అనుకుని వెంటనే నేను పడుకో అమ్మా పడుకో అంటారు. అందుకని గారములకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే గారం పెట్టేవాళ్ళు ఉండడం వల్ల చదువు ఆగిపోతాడ. అందుకని గురుకులంలో పెట్టేవారు అన్నమాట. సరే ఏమైనా బాల్యంలో చదువుకోవాలి, చదువుకునే రోజుల్లో చదువుకోకపోతే ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చాక చదవండి ఏం చదువుతారు, ఇప్పుడు వ్యాకరణం చెప్పినా ఎక్కదు కదా అవతల వాడికి. యవ్వనే విషయైషిణాం, యవ్వనంలోకి అడుగు పెట్టాక అప్పుడు చదువు పూర్తయ్యాక యవ్వనంలోకి అడుగు పెట్టాక మగాడికైతే మంచి పిల్లని చూసేవారు, ఆడపిల్లకైతే మంచి కుర్రాన్ని చూసేవారు, పెళ్లి చేసేవారు, అప్పుడు హాయిగా సుఖభోగాలు అనుభవించేవారు సంసారంలో ప్రవేశించి. విషయభోగాలు యవ్వనంలో అనుభవించాలి. వార్ధకే మునివృత్తీనాం, 60 ఇయర్స్ దాటాక ఈ కుటుంబంతో సంబంధం ఉండకూడదు, డిటాచ్డ్, అటాచ్మెంట్ పోవాలి, మీకు మీరే మాకు మేమే అనాలి. ఆ తర్వాత హాయిగా కూర్చుని అందరినీ విడిచి మునివృత్తితో ఉండాలి, మునులుగా బతకాలి, మౌనంగా బతకాలి, సుఖంగా ఉండాలి. పూర్వం అడవులకు పోయేవారు, ఇప్పుడు అడవులకు వెళ్ళడం కష్టం కదా, అసలు అడవి ఎక్కడుంది, మనుషులే అడవి మనుషులు అయిపోయారు. అందుకని ఇంట్లోనే ఒక గది పెట్టుకుని, మన గది మంది, అందులో కూర్చుని ఒక టీవీ పెట్టుకుని పొద్దున్న సాయంకాలం దాకా ఎలా చూడడం దిక్కుమాలిన సీరియల్స్, ఇదే మునివృత్తి. ఇది మునివృత్తి అంటే దరిద్రపూర్తి. ఇది అందువల్ల ఇప్పుడు చాలామంది ముసలాళ్ళని చూసారో లేదో, రిటైర్ అయ్యాక వాళ్ళు చేసే భయంకరమైన పనులు ఏంటంటే, అన్నానని ఏమీ అనుకోవద్దు, సీరియల్స్ ముసలాళ్ళకి ముక్కాళ్ళకి కూడా అన్నమాట. పైగా ఈ మధ్యన ఒక ఆయన అయితే ఏమంటే టీవీ తిరగేస్తే ఆ బట్టలు తిరగబడతాయా అని అడిగాడు వీడి దుంపతేగా. అంటే నేను నన్నే అడిగాడు, పైగా అప్రస్తుతంలో అడిగాడు అనుకోండి, అది అవధానంలో. అందుకని టీవీ తిరగేసి ఇలా చూసి అలా చూసి నానాయాత్ర పడిపోతే ఆ దరిద్రపు సీరియల్స్ చూస్తే కళ్ళు పోయి చస్తాం. అవన్నీ విడిచిపెట్టండి, అసలు 60 ఏళ్ళు దాటాక మీ గదిలో టీవీ తీసేయండి, టీవీగా జపం చేసుకోండి. వాట్సాప్లో పద్మాకర్ గారి పురాణాలు లింకులు ఉంటాయి అవి మాత్రమే వినండి, యూట్యూబ్లో పురాణములే వినండి, చెత్తా చెదారం తీసేయండి, డాష్ ఇంటర్వ్యూలు తీసిపారేయండి, అవి మనకు అనవసరం. ఎందుకు వచ్చింది సగం బట్టలు ఇప్పేసేటటువంటి ఈ మధ్యన ఒక శ్రీ అని ఒక ఇంటర్వ్యూ ఏదో పెట్టారు, అలాంటివి మనకెందుకు, రామరామ శ్రీ సూక్తం చదువుకోండి, పురాణములు వినండి, ఈ మునివృత్తితో బతకండి, ఎక్కువగా పిల్లలతో సంబంధం మానేయండి, ఇంకా చివరి రోజుల్లో యోగాభ్యాసంతో ప్రాణం విడిచిపెట్టండి. లేదంటే రోగాభ్యాసంతో ప్రాణం విడిచిపెడితే మళ్ళీ యమధర్మరాజు గారి దగ్గరికి చీప్ గెస్ట్లుగా వెళ్ళిపోతారు, చీఫ్ గెస్ట్ కాదు అది, చీప్ గెస్ట్లే. కాబట్టి హాయిగా భగవద్ధ్యానం చేస్తూ యోగాభ్యాసంతో ప్రాణం విడిచిపెడితే ఎంత అదృష్టం అండి అది. అయినా అదేంటో తెలీదు, ఎంతసేపు ఆ కొంప గోడు అనమాట. ఒక ఆవిడ రవ్వం తత్స్యోక్తి లేకుండా చెబుతున్నాను సుమైది, ఒక ఆవిడ మా పీఠానికి రెగ్యులర్గా వచ్చేది. మేము యాత్రలకు వెళ్ళినప్పుడల్లా గురువుగారు మాకు ఎప్పుడు వస్తుందో యాత్రకు వెళ్ళే అవకాశం అంది. ఎందుకు రాదమ్మా, పెద్ద ఖర్చే ఉంది, నీకున్న డబ్బులకి ఆ మాత్రం ఖర్చు పెట్టుకు రావచ్చు కదా అంటే, అది కాదండి, ఈ మధ్యనే మా అబ్బాయికి పెళ్ళయిందండి, కోడలు వచ్చిందండి. కోడలు అబ్బాయి వచ్చిన కొత్తల్లో ఊరు ఎలా వెళ్ళిపోతామండి యాత్రలకి, కాస్త ముద్దు ముచ్చట్లు చూసుకోద్దా అంది. ఈవిడేం చూసుకుంటుంది వాళ్ళు ముద్దు ముచ్చట్లు, ఆ ముద్దులు ముచ్చట్లు వాడు పడతారు మధ్యలో, ఈవిడికి ఎందుకు చెప్పండి, కోడలతోనే కొడుకుతో గడపాలట. మా అబ్బాయి కథలను ఇవ్వడం అని లేదండి అండం. ఏ మీ అబ్బాయి కథలను ఇవ్వడా, ఎందుకు కథలు ఇవ్వడు, నీకు ఇష్టమైతే కదులుతావు, కావాలని నాటకం నాడు పద్మాకర్ గారు పురాణానికి పిలిస్తే మాత్రం మా అబ్బాయిలు వద్దంటున్నారండి,
మరి నీకు ఇష్టమైనప్పుడు నువ్వు ఎక్కడికి నడతావుగా, నరసాపురం వెళ్ళగలవు, పాలకొల్లు వెళ్ళగలవు, భీమవరం వెళ్ళగలవు, గుంటూరు వెళ్ళగలవు, కోడూరు వెళ్ళగలవు, అక్కడ మాత్రం నీ స్వేచ్ఛ. ఒక్క పురాణమునకు పిలిచినప్పుడు మాత్రం మా అబ్బాయిలు మా అమ్మాయిలు వెళ్ళనివ్వట్లేదండి అని పిల్లల మీదకు తోసేస్తారు. సరే ఏదో పోన్లేమ్మా, మీ కొడుకు కోడలు ఉన్నారు కదా, నువ్వు చెప్పినట్టే ఒక ఏడాది పోని కొత్త పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని దగ్గరుండి చూసుకో, ఏడాది తర్వాత రమ్మన్నాను. అలాగేనండి అంది. నెక్స్ట్ ఇయర్ వస్తానంది. నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత ఏమ్మా యాత్రకు వస్తున్నావా అన్న, కోడలు నీళ్లు వస్తుందండి అంది. ఇప్పుడు నీళ్ళు వసుకోడంటే రోజు పోసుకుంటుంది కదా అన్న నేను అమాయకంగా. లేదులేండి వేరే నీళ్ళు వస్తుందండి. ఓహో అలాగా, విషయం అర్థమైంది. అయితే ఇప్పుడు యాత్రకు రావా అంటే కోడలు కడుపుతూ ఉంటే ఎలా వస్తాం మేస్టారు గురువుగారు యాత్రకి, పురుడు వచ్చాక వస్తానులేండి అంది. సరే నిరుడు చెప్పిన మాట ఏడాది తర్వాత గుర్తొచ్చి పురుడు వచ్చిన తర్వాత ఏమమ్మా పురుడు వచ్చిందంటే వచ్చిందండి ఆడపిల్ల అండి. అయితే నీకు వచ్చిన నష్టం ఏంటి, యాత్రకు వస్తామంటే మగ పిల్లాడు పుట్టాక వద్దాం అనుకుంటున్నానండి అంది. సరే అదృష్టం మోహన్ మగ పిల్లాడు పుట్టాడు. ఇప్పుడేమిటమ్మా అంటే పిల్లలు కదండి, పిల్లల్ని వదిలేసి కోడలు కొడుకు ఉద్యోగాలు చేసుకుంటున్నారండి, వీళ్ళ బాధ్యత నాదండి. పోనీ ఎప్పుడు వస్తావు, పిల్లలిద్దరిని స్కూల్కి పంపేసాక వస్తానండి. ఆవిడ క్రమంగా ఈ పురాణంగా అయ్యి 10 ఏళ్ళు వచ్చాయి. 10 ఏళ్ళ తర్వాత పిల్లల సంగతి ఏమిటి, హాస్టల్లోకి వెళ్ళిపోయారండి వాళ్ళు. హాస్టల్లోకి వెళ్ళిపోతే ఇంకా స్వచ్ఛ కదా అంటే హాస్టల్లోకి వాళ్ళు వెళ్ళారండి, కొడుకు కోడలు ఉద్యోగానికి పెడుతున్నారండి, కుక్క కాపలాగా ఇంట్లో నన్ను మా అన్ని పెట్టారండి. అందులో అమెరికా చాలామంది అందుకే ఆడతారండి, ఇంట్లో పిల్లల కోసం కాపలా కోసం వెళ్ళి తీసుకుపోయి అక్కడ పారేస్తారన్నమాట. అప్పుడు వాళ్ళు ఇళ్లలో కూర్చొని బయటికి వెళ్ళడానికి వెళ్ళకుండా అలా ఎప్పుడు యాత్ర కడదామా అని ఎదురు చూస్తారు పాపం. చివరికి ఆవిడ ఎలా నెక్స్ట్ అని చచ్చిపోయింది, మొన్న మధ్యనే చచ్చిపోయింది కరోనా దెబ్బకి. ఇప్పుడు ఆవిడకి ఇంక యాత్ర ఏమొస్తుంది, ఒకటే యాత్ర, నరకయాత్ర. ఇవన్నీ మోసాలు, మనకిష్టమైతే ఎలా అయినా వెళ్ళొచ్చు, ఏమీ చేయకుండా అలా ఇంట్లో పడి ఉంటే నరకం వస్తుంది. అందువల్ల ఎప్పుడు 60 ఏళ్ళు దాటాక మునివృత్తితో ఉండండి, ఇంట్లో ఉంటూ ఏ సంబంధాలు పెద్దగా పెంచుకోకుండా కొంచెం వైరాగ్యంగా గడపండి. అసలు సంబంధం వద్దని నేను అనగానే ఎక్కువ పిచ్చి పెట్టుకోకండి, నా మనవడే నా మనవరాలే అని పైనుంచి కింద దాకా ఎక్కువ నాకకండి. దానివల్ల యముడు మనల్ని బాగా నాకుతాడు, భయంకరమైన వాతలు పెట్టి ఏడిపిస్తాడు. నేను అన్నది వేళకోళం అంటల్లా, యాజ్ ఇట్ ఈజ్గా అందులో ఉన్న మాటలే చెప్తున్నాను, నేనేం చెప్పినా పురాణములో చెప్పిన మాటలే చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. భయంకరమైన శిక్షలకు గురి చేస్తాడు ఆయన. తదనంతరం వార్ధక్యం అయిపోయింది, ఇక మరణావస్థ వస్తుంది, నిరంతరం భగవన్నామం చెయ్యండి, అప్పుడు మీకు తెలియకుండానే యోగాభ్యాసం జరుగుతుంది, అప్పుడు ప్రాణం విడిచిపెట్టండి, నారాయణ వాసుదేవ పరంధామ కృష్ణ అంటూ మరణిస్తే ఆ పరమాత్ముల లోకాన్ని గడతాం. అంతేగాని మనవడోయ్ మనవరాలోయ్ అని వాళ్ళని తలుచుకుని చచ్చిపోతే వచ్చే జన్మలో మళ్ళీ మనవడింట్లోనో మనవరాలింట్లోనో కుక్కలైపడతారు. అద్భుతమైన ఒక కథ చెబుతాను మీకు వినండి, ఈ వింటేనే మనం బాగుపడతాం కొంతైనా. చాలా కాలం క్రితం ఒక కోటీశ్వరుడు ఉండేవాడు, ఒట్టి పీనాశాడు, డబ్బు సంపాదన తప్ప ఇంక వ్యాపారం తప్ప మరొకటి లేకుండా బతికాడు ఆయన. పాప ఆయన భార్య పరమ ఉత్తమురాలు, సాధువు, ఎవరు వచ్చినా దానం చేసేది. ఈ మొగుడు దానం చేయనివాడు కనుక రహస్యంగా చేసేది. కొన్ని సమయాల్లో ఈ చేత్తో చేస్తే ఈ చేతికి కూడా చెప్పకూడదు కదా, అందుకని భర్తకి తెలియకుండా మంచి పనులు చేసేది. అలా చేయొచ్చు కొన్ని విషయాల్లో, కొన్ని పాప పనులు భర్త చేస్తున్నప్పుడు. ఆయనకి చాలామంది కొడుకులు పుట్టారు, అందరూ కొడుకులే పుట్టారు అనుకోండి, ఆయన ఎప్పుడు ఆ గళ్ళా పెట్టి ఆ డబ్బులు లెక్క తప్ప ఒక్కనాడు ఆయన పద్మాకర్ గారి పురాణం గుంటూరులో వినలేదు. 6 ఏళ్ళుగా జరుగుతున్న 27 రోజులు జరిగినా 40 రోజులు జరిగినా వినలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. షాపు, డబ్బు, భోజనం, నిద్ర, భార్యమో పురాణానికి వచ్చేది. ఇలా ఉండగా ఊళ్ళోకి 40 రోజుల పాటు బ్రహ్మాండ పురాణం చెప్పడానికో లేకపోతే బ్రహ్మవైవర్త పురాణం చెప్పడానికో పద్మపురాణం చెప్పడానికో నా బోటు ఒక పౌరాణికుడు వచ్చాడు. ఆయన చాలా బాగా పురాణం చెప్పేవాట, ఆయన పద్యాలు పాడుతూ ఉంటే ఆయన పురాణం చెబుతూ ఉంటే జనం ఉర్రూతులకి వచ్చేవారు. పాపం ఈ పీనాశి ఆయన భార్య రోజు పురాణానికి వచ్చి ఓ రోజున పురాణాలు వింటూ యాత్రలకు వెళ్ళనటువంటి వాడు నరకానికి పోతాడు అని ఆయన చెబుతూ ఉంటే విన్నది. భర్త గురించి గుర్తొచ్చి దుఃఖం కలిగింది ఆవిడికి. దుఃఖం కలిగి పురాణం అయిపోయాక ఏమండి గురువుగారు రేపు పొద్దున్నే ఒక 5 నిమిషాలు మిమ్మల్ని కలుసుకుంటానండి అంది. పొద్దున్నపూట రావద్దర్రా బాబు, నేను ఏదో రాసుకుంటూ ఉంటాను, డిస్టర్బ్ చేయొద్దని అడిగిన. ఒక 5 నిమిషాలండి, అంతసేపు ఎక్కువసేపు ఉండను, ఒక 5 నిమిషాలు ఉండి మీతో మాట్లాడి వెళ్ళిపోతానంటే సరే నన్ను అడిగిన జాలిపడి. పురొద్దుటి ఆవిడొచ్చి ఆయనకి మళ్ళీ బంగారం మొదలైనవి దానం చేసి, స్వామి నా భర్త ఒట్టి పిసినుగొట్టు, లోభి, పాపిష్టాడు, అంతా అక్రమ సంపాదనే సంపాదిస్తున్నాడు. నాకేమో భయం ఎక్కువ. ఇంట్లో మా పిల్లలు వాళ్ళు ఆ వ్యాపారం పెచ్చలోనే పడిపోతున్నారు. నా కోడళ్ళు మేము ఒక పార్టీ, ఈ మొగాళ్ళు ఒక పార్టీ కింద ఉన్నారు. మహాపుణ్యం చేయమని నేను అన్నం, కానీ నా భర్త కనీసం ఒక్కరోజైనా పురాణం వినాలి కదా, ఎంతో అంతో దానం చేయాలి కదా, తీర్థయాత్రలు చేయాలి కదా. మీరేమో తీర్థయాత్రలు చేయకపోతే నరకం వస్తుందంటున్నారు, అందువల్ల నా కోసం ఒక ఉపకారం చేయండి అంది. ఏమిటమ్మా అన్నాడు ఆయన జాలిపడి. మీకు మా ఆయనకి తీర్థయాత్రలకు అయ్యే ఖర్చు అంతా నేను ఇస్తాను. మీరు మా ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు నాతో తీర్థయాత్రలకు రా, నీకు మొత్తం అన్ని ఖర్చులు నేను పెట్టుకుంటాను, భోజనాలు, మకాములు, దారి ఖర్చులు అన్నీ నేను పెట్టుకుంటాను అనండి. మా ఆయన ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతాడు, అందుకని ఫ్రీ అనగానే అన్ని ఖర్చులు పెట్టుకుంటే వచ్చేస్తాడు, డబ్బు నేను ఇచ్చుకుంటాను. ఈ వంకతో మా ఆయనకి తీర్థయాత్రలు మీరు చూపించి ఆయనకి పుణ్యం వచ్చేలా చేసి ఆయన అనుగ్రహించండి, పాపం ఆయన వల్లే కదండి మేము బతుకుతున్నాం అంది ఆవిడ. చాలా మంచి మాట అన్నావమ్మా, నీలాంటి భార్యలు ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడుతుంది. దేవుడి దేవుళ్ళ నేను సన్యాసిని కనుక నాకు డబ్బుకేం లోట్లేదు, నువ్వేమి ఇవ్వక్కర్లేదు, నీ భర్తని గ్యారంటీగా నేను తీర్థయాత్ర తీసుకెడతానంటే అబ్బెబ్బెబ్బే మీ డబ్బుతో వద్దు నా డబ్బుతోటి తీసుకెళ్ళండి అని ఇంత మూట కూడా ఇచ్చింది. ఒకవేళ మీ ఆయన రాకపోతేనో అంటే రాకపోయినా మూట మీదేనండి అంది మళ్ళీ. ఎందుకంటే మాట ఇచ్చి తప్పితే ఈయనకి ప్రమాదం కనుక ఈయన ముందే ఆ మాట కూడా తీసుకున్నాడు. ఈ డబ్బులు తీసుకున్నాక మర్నాడు పొద్దుటే ఈయన ఈ వ్యాపారి గారు గళ్ళాపెట్టి దగ్గర కూర్చున్న కొట్టు దగ్గరికి వెళ్ళాడు. దూరం నుంచే సన్యాసిని చూసిన ఈయన, ఏమయ్యో సన్యాసి నా కొట్టు దగ్గరికి రావద్దు, వచ్చావు ఒప్పుకోను, ఒక్క రూపాయి డొనేషన్ ఇవ్వను అన్నాడు ఆయన. డొనేషను అడగడానికి రాలేదయ్యా, నీకే డొనేషన్ ఇవ్వడానికి వచ్చాను అన్నాడు ఆయన. ఆ మాట ముందే చెప్పారు గారే, రండి అక్కడే కూర్చోండి అన్నాడు. సరే అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత భార్యని గుర్తుపెట్టుకుని, ఎంత ఉత్తమురాలు ఆవిడ అనుకుని ఆవిడ దృష్టిలో పెట్టుకుని, నాయన నీ కుటుంబం చాలా ఉత్తమమైన కుటుంబం, నీ పిల్లలకి అందరికీ సంస్కారం వచ్చింది, ఒక్క నీకే సంస్కారం రాలేదు. వాళ్ళంతా పురాణాలు విని తరిస్తున్నారు, నువ్వు పురాణం వినకుండా ఎప్పుడు చూసినా డబ్బు సంపాదనలో ఉండవు, కాబట్టి నీకు నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను, బంపర్ ఆఫరు, నేను చెప్పినట్టు చేస్తావు, నువ్వు తరిస్తావు అనగా ఏ అంటే అన్నాడు ఆయన. నీకు ఒక్క పైసా ఖర్చు లేకుండా నాతో పాటు యాత్రకి తీసుకెడతాను, హాయిగా బండి ఖర్చు, దారి ఖర్చులు అన్నీ నేను పెట్టుకుంటాను, ఏ నాతో వచ్చి హాయిగా తీర్థయాత్రలు చెయ్యి ఒక 5-6 నెలలు, తర్వాత నిన్ను మళ్ళీ ఇక్కడ దేబెడతాను, పైగా రోజుకు బంగారు నాణ్యం నీకు ఇస్తాను యాత్రకు వస్తే అనగాని చాలా బాగుందయ్యా, కానీ ఇప్పుడిప్పుడే నా కొడుకులకి వ్యాపారం నేర్పుతున్నాను, వాళ్ళకి పెద్ద తెలివితేటలు లేవు, వాళ్ళేమో ధర్మం ధర్మం అంటున్నారు, మరీ ధర్మంగా వ్యాపారం చేస్తే ఎలాగండి బాబు, కాబట్టి ఒక్క 6 నెలలు ఆగి మీరు వచ్చారంటే మీతో గ్యారంటీగా యాత్రకు వస్తానని అన్నాడు. సత్యాన్ బాబు 6 నెలలు అయ్యాక రావాలా, సర్లే అన్నాడు ఆయన. ఎందుకంటే ఈయన భార్య మీద ఉన్న గౌరవంతో చెప్పాగా, ఇళ్లలో ఆడవాళ్ళు చేస్తున్న ధర్మాలు అన్నీ నీకవండి బాబు, అంటే అందరి గురించి కాదు, ఇక్కడ ఈ గుంటూరులో ఇలాంటి వాళ్ళు మగవాళ్ళు కూడా మంచివాళ్ళే, ఇట మగ ఆడ కలిసి మంచివాడు కాబట్టి ఇక్కడ ఈ పురాణం వింటున్నారు, కానీ సహజంగా ఎందుకో తెలియదు కానీ స్త్రీలలో కొంచెం ధర్మం ఎక్కువ ఉంటుంది, అందులో కలియుగంలో అన్నమాట. మీరు చూడండి ఎక్కువగా పురాణములు వింటారు, ఎక్కువగా సహస్రనామ పారాయణలు చేస్తూ ఉంటారు, తద్వారా ధర్మాన్ని నిలబెడుతూ ఉంటారు, అందుకని అతని భార్య మీద ఉన్న గౌరవంతో అలాగే అన్నాడు ఆయన. భార్య మర్నాడు వచ్చి చాలా ఉపకారం చేశారు మహాత్మా అని ఆయనకి మరింత ధనం ఇచ్చిందిట. ఎందుకమ్మా నేను సన్యాసిని నాకు వద్దంటే, కాదండి మీ దగ్గర ఉంటే డబ్బు ఉపయోగపడుతుందండి, ఈ ధనం సద్వినియోగం చెయ్యండి అంది పాపం. ఆ తర్వాత పురాణం అయిపోయింది, 6 నెలలు గడువు ఇచ్చాడు ఆయనకి, అందుకని 6 నెలలు అన్ని చోట్లకి తిరిగి 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 ఆ సన్యాసి గారు 6 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. రాగానే వచ్చేసారటండి, అప్పుడే 6 నెలలు గడిచిపోయాయా అన్నాడు ఈయన. 6 నెలలు ఎంత గడుస్తాయే బాబు, పద్మాకర్ గారు పురాణం పెట్టేటప్పుడు వాళ్ళు 14వ రోజు, ఇలా ఎన్ని రోజులు గడిచిపోతున్నాయి, కాలం అలా గడిచిపోతూనే ఉంటుంది, కాలం ఎవరి కోసం ఆగదు అనగా, కానీ ఒక పని చేద్దామండి, నాకెందుకో ఇంకా మా పిల్లలకి బాగా ట్రైనింగ్ ఇచ్చాను అనిపించట్లేదు, నెక్స్ట్ ఇయర్ రండి గ్యారంటీగా వచ్చేస్తానన్నాడు. మళ్ళీ ఆడదా నాయన అని ఆయన ఉసూరుమని వెళ్ళిపోయాడు. సంవత్సరం తర్వాత వచ్చాడు. వచ్చి రాగానే ఇప్పుడు ఈ పెట్టులో గళ్ళాపెట్టి దగ్గర కొట్లు ఎవరు కూర్చున్నారని చూస్తే ఈయన లేరండో, ఈ మాట ఇచ్చినటువంటి వ్యాపారి గారు లేరు, ఆయన స్థాయిలో ఆయన పెద్ద కొడుకు కూర్చున్నాడు. ఆ పెద్ద కొడుకు ఈయన చూడగానే, రండి రండి మహాత్మా, మా అమ్మ మీ గురించి ఎంతో చెప్పింది, మా అమ్మ చాలా గొప్పది, ఎప్పుడు మోసం చేయకుండా ఎక్కువ వ్యాపారం చేయరాని ఆయన అనేది, ఆవిడ ఎవరొచ్చినా దానం ధర్మం చేయమనేది అని చెప్పాడంటే, తల్లి ట్రైనింగ్ ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకని చెప్తాను, తల్లులు కనుక గొప్పవాళ్ళు అయితే పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. అందువల్ల కూర్చోండి ఇక్కడ అనగానే కూర్చుంటానైనా మీ తల్లి గొప్పదే బాగానే ఉంది కానీ ఇక్కడ మీ నాన్న తప్ప ఎవరో కూర్చునేవారు కదా కదా మీ నాన్న ఏమయ్యారంటే ఏం చెప్పరండి సంవత్సరం క్రితం మా నాన్న మీరు వచ్చి అలా వెళ్ళి వెళ్ళగానే రాత్రి గుండెపోటు చచ్చిపోయాడు మందు ఇస్తామంటే వద్దురో ఈ డబ్బులు అయిపోతాయని మందుకు కూడా వెళ్ళవకుండా చచ్చిపోయాడు అన్నాడు అయ్యయ్యయ్యో చచ్చిపోయాడా అని సన్యాసి చాలా బాధపడిపోయి ఎందుకు బాధపడ్డాడు అనుకుంటున్నారు చచ్చిపోయినందుకు కాదు వచ్చే ఏడాది తీర్థయాత్రలకు తీసుకెడతానని మాట ఇచ్చాడు కదా ఈయన ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈయన మీద ఉంది సన్యాసులు మాట ఇస్తే నిలబెట్టుకుంటారు అందుకని దివ్య దృష్టితో ఏమైపోయావయ్యా రత్నాల ఆయన పేరు ఏదో రత్నాకరుడో ఏదో ఉందిట అందుకని రత్నాకర ఏమయ్యావు అని కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూశాడు ఈ చచ్చిపోయే ముందు నా కొట్టు నా కొట్టు ఈ కొట్టుని ఎవరు కాపలా కాస్తారు ఎవరు కాపలా కాస్తారు అని బెంగతో కుక్కలను తలుచుకుని చచ్చిపోయేట కుక్కలు కాపలా కాసినట్టుగా నా కొట్టుని ఎవరు కాపలా కాస్తారు అనుకుంటూ చచ్చిపోయేట చచ్చిపోవడం వల్ల ఏమైపోయింది వెంటనే నరకానికి వెళ్లకుండా ఆన్ ది స్పాట్ కుక్కలో ప్రవేశించి పుట్టేసేట ఇంటి ముందు నల్ల కుక్క ఒకటి కనపడింది ఆ కుక్క ఇలా నారికి పెట్టాడు అంటోంది ఓరి రత్నాకర ఎక్కడున్నావా అని దగ్గరికి వెళ్ళి ఈయన కుక్క భాష కూడా మాట్లాడగలడు సన్యాసి కదా ఏ భాష కావాలంటే ఆ భాష మాట్లాడతాడు అందుకని బౌ బౌ అంటే చూసావా కళ్ళా పెట్టి దగ్గర కూర్చునేవాడివి ఇప్పుడు వచ్చి వీధిలో కూర్చున్నావంటే అది మళ్ళీ బౌ ఓ అంది అంటే ఏంటి అక్కడికంటే ఇక్కడే బాగుందంది ఆ కొట్లో కంటే హాయిగా బయట కూర్చుంటే బాగుందండి ఇద్దరికి ఎక్కడి నుంచి బౌ బౌ అని మాట్లాడుకోవడం మొదలెట్టారు ఈ బౌ బౌలు ఈ కొడుకు అర్థం కాక ఏమిటండి అన్నాడు మా లాంగ్వేజెస్ నీకు అర్థం కావలేవయ్యా దిస్ ఈజ్ సునకా లాంగ్వేజ్ అని ఆ తర్వాత ఏమయ్యా నాతో యాత్రకి రమ్మంటే రాలేదు దానివల్ల చూసావా నరకానికి కూడా వెళ్లకుండా వెంటనే కుక్కయి పుట్టావు కదా దేన్ని ఎక్కువ తలుచుకుంటే అదే అవుతావు కొట్టు కొట్టు కాపలా కాపలా అనుకోవడం వల్ల కుక్క కాపలాకి వస్తున్నావు కదా అంటే బలేవాడు భయ సన్నాసి ఇదివరకు నేను మానవుడిగా ఉన్నప్పుడు ఏ దొంగలు నా కొట్టు మీద పడతారో ఎవడు నా సంపద ఎత్తుకుపోతారో అని బెంగ పెట్టుకుని గిజగిజలాడిపోయేవాడిని ఇప్పుడు కుక్క అయ్యాక ఎంత సుఖంగా ఉన్నానో తెలిసినా సుఖంగా నా కొట్టుకు నేనే కాపలా కాసుకుంటూ ఎవడన్నా నా కొట్టు దగ్గరికి నా కుమారుల దగ్గరికి దానం కోసం వస్తే భౌ భౌ అని వాళ్ళు వెంటబడి తరిమేస్తున్నాను ఈయన కొడుకులకి ఎవరికి కూడా మాట వరసకు కూడా నా లక్షణాలు రాలేదండి మా ఆవిడ బాగా పాడు చేసేసింది నా పెద్ద కొడుకు ఎవడొచ్చినా దానం చేసేస్తున్నాడు దాంతో నాకు ఒకటే బెంగ అందుకని నేనేం చేస్తున్నానో తెలుసా కొట్టు దగ్గరికి కాపలాగా వస్తున్నాను ఎవడైనా సన్యాసి కానీ ముష్టాడు కానీ కొట్టు దగ్గరికి వచ్చాడా నేను వౌ అని వాడు వెంటబడి వాడిని తరిమేస్తా దానివల్ల నా కుమారుడు డబ్బులు దానం చెయ్యలేడుగా దానివల్ల నేను బోల్డ్ డబ్బులు దాస్తున్నానుగా అందిట మరి కుక్క రూపం ఎత్తినా సరే ఇంకా నీ బుద్ధి మారలేదా జన్మ ఎత్తినా మారలేదా నీ కొడుకేమో దానం చేసుకుని బాగుపడదాం అనుకుంటాడు నీ భార్య మంచిది కోడళ్ళు మంచివాళ్ళు నీకెలా వచ్చింది రే ఈ దరిద్ర బుద్ధి ఇప్పటికైనా నా మాట విని నాతో తీర్థయాత్రకు రావయ్యా అన్నాడు వస్తే ఈ కుక్క జన్మ నుంచి విముక్తి కలుగుతుంది అంటే ఉండండి నెక్స్ట్ ఇయర్ దగ్గర గ్యాప్ ఇవ్వండి నెక్స్ట్ ఇయర్ వస్తానులేండి అన్నట్ట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్నావా ఆగు ఆగనేలోపు ఎవడో ఇంటికి ముష్టాడు వస్తూ ఉంటే బౌ బౌ అని వాడిని తరుగుకుంటూ పోయిందిట ముష్టాన్ని తరుగుకుంటూ పోయింది ఇక అది కనపడలేదు దానికేమో ఏడాది తర్వాత రమ్మండంతో ఈయనకి తప్పనిసరి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అప్పట్లో ఒక నియమం ఉండేదిలేండి హారి నాకు నెక్స్ట్ ఇయర్ రావడం కుదరదని చెప్పేలోపు ఈ కుక్క పారిపోయింది దానికి మాట ఇచ్చాను కనుక రావాలి అది నా మాట వినలేదు అనుకుంటూ ఆయన ఈశ్రోమని వెళ్ళిపోయాడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చాడు రాగానే కొట్టు దగ్గర కూర్చున్నటువంటి కొడుకు ఎవరో ముష్టి వాళ్ళు వస్తుంటే దానం చేస్తున్నట్ట అంటే ఇతడు దానం చేస్తున్నాడంటే ఇక్కడ కుక్క లేదనమాట కుక్క ఉంటే దానం చేయనివ్వదు కదా అందుకని నాయన ఇక్కడ కుక్క ఉండాలి నల్ల కుక్క ఏమైందంటే భలే కుక్క అండి అది ఒక చిన్న పొరపాటు చేసినా చాలా ఉపయోగం చేసేది నాకు ముష్టి వాళ్ళని మాత్రం తరిమేది కానీ రాత్రిళ్ళు అది కాసినట్టుగా కాపలు ఎవరూ కాయలేరు మేము ఎంగిలి మెతుకులు చీవిడి మెతుకులు పారేసేవాళ్ళం మా పిల్లలు చీవిడి గారుతున్న ముక్కుతో అన్నం తిని ఆ చీవిడి అందులోకి వేసి ఆ అన్నం మెతుకులు పారేస్తే యామ్ యామ్ అని నాక్కునేది ఆ కుక్క రాత్రిపూట మా కొట్టుకి భలే కాపలా కాసేదండి ఎంగిలి మెతుకులు తిని కాపలా కాసే అలాంటి కుక్కను ఎక్కడా చూడలేదు నేను కాకపోతే దొంగలతో పాటుగా పాప ముష్టి వాళ్ళని పీడించేది ఏది ఏమైనా అది లేకపోవడం లోటు అన్నాడు ఇంతకీ ఏమైంది అన్నాడు ఈయన ఓ 5-6 నెలల క్రితం మా కొట్టు దగ్గరికి ఓ సన్యాసి వచ్చాడు ఆ సన్యాసిని చూడగానే భౌ భౌ అని వాడు తరుగుకుంటూ వేగంగా వెంట వెళ్ళిపోయింది వాడు పరిగెత్తాడు వాడు వెంట కుక్క పరిగెత్తింది ఈలోపు వేగంగా బండి వచ్చేసింది బండి చక్రం కింద పడి పచ్చడై చచ్చిపోయిందండి కుక్క అన్నాడు పిచ్చి పనులు చేస్తే అలాగే చచ్చిపోతారు ఈ కొడుకుల్లాగా అంతో ఎంతో దానం చేసుకుంటే వాడికి ఏం నష్టం లేదు. కానీ పిచ్చి పని చేసి బండి కింద పడి చచ్చిపోయిందిట. హారి రత్నాకర మళ్ళీ చచ్చిపోయావా అని ఈసారి వేర్ ఆర్ యూ అని కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూశాడు ఈయన. ఆ ఊరి వారందరికీ మంచినీళ్ళు తోడుకోవడానికి ఒక బావి ఉన్నది, పెద్ద బావి. ఆ బావిలో కప్పయి పుట్టాట్టు ఈసారి. చచ్చిపోయే ముందు కొడుకుల కోసం కన్నీళ్లు గార్చి, అయ్యో నా కొడుకులు ఏమైపోతున్నారో, వాళ్ళకి మంచినీళ్ళు పోసేవాళ్ళు ఉన్నారో లేదో అనుకోవడంతో కప్పయి అట్టేశారు. ఇప్పుడు ఈయన బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆడవాళ్ళు కొంతమంది నీళ్లు తోడుకుంటున్నారు. వాళ్ళందరూ ఈయన చూడగానే కొంచెం పక్కకి తప్పుకున్నారు. ఈయన లోపలికి చూసి రత్నాకర కమా అన్నగానే నూతిలోంచి అతి కష్టం మీద పైకి దూకేట. దూకాక చూచావా నాయన, కొట్టు దగ్గర ఉన్నవాడివి వీధిలో కుక్క అయ్యావు, కుక్కగా ఉన్నవాడివి కప్ప అయ్యావు. ఇప్పుడైనా నాతో పాటు తీర్థయాత్రలకు వస్తే ఈ తిప్పలు తప్పుతాయి కదంటే ఊరుకోవయ్య సన్నాసి. ఇదివరకు కుక్కగా ఉన్నప్పుడు ఏమో తెలియదు కానీ ఈ కప్పగా ఉన్నప్పుడు నాకు భలే ఉంది, ఇప్పుడు మజాగా ఉంది జీవితం. ఎందుకో తెలిసినా నేను ఈ నూతులో కప్పగా ఉన్నాను. రోజు నా కోడళ్ళు నా మనవలు అందరూ వస్తున్నారు. మనవలు బావి పైకెక్కి ఏ కప్ప అని రాళ్ళు వేస్తున్నారు. అప్పుడు నా కప్పకుండే లబ్ డబ్బని గట్టిగా కొట్టేసుకుంటోంది. అయ్యి బాబోయ్ నా మనవలు నూతులు పడిపోతారేమో, నా మనవరాలు పడిపోతుందేమో అని ఎంత భయపడిపోతున్నాను. వాళ్ళని రక్షించుకోవడం కోసం బెక్ 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 అంటున్నాను. నా బెక్ బెక్ వాళ్ళకి అర్థం కావట్లా, ఒరే నూతి మీదకి ఎక్కకండిరా రాళ్ళు వేయకండిరా అంటే వాళ్ళకి అర్థం కావట్లా. నా కోడళ్ళేమో పట్టించుకోరు. ఈ మనవల్ని తలుచుకుని ఒకటే బెంగతో ఉన్న నేను మనవల్ని రక్షించుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నా కప్ప బతికేదో నేను బతుకుతాను, ఇక నువ్వు నా కోసం రావద్దు, నీ తీర్థయాత్ర నువ్వు చేసుకో పో అంది అని నూతిలో దూకేసింది. అమ్మాయ్యా ఈ మాట అన్నావు కదా, ఇక నాకు నీకు రుణవిముక్తి అయ్యింది. బావిలో కప్పకి నూతిలో కప్పకి నువ్వే లోకంట, కప్పయి అలాగే తెప్పలు పడు, నీ కర్మ నీదే అని ఆయన వెళ్ళిపోయాడు. ఉపనిషత్ కథ ఇది. ఈ కథ ఎంత అద్భుతమైన కథ అండి. పై కథలా కనపడుతుంది కానీ మనందరం అలాగే ఉంటున్నాం. ఎన్ని జన్మలు ఎత్తినా ఇంకా సంసారం అనుకుని, భార్య అనుకుని, ధనం అనుకుని, గృహం అనుకుని అందులోంచి వైరాగ్యం పొందలేక పునరపి జననం పునరపి మరణం పునరపి జనని మరణే జఠరేసేయనం అనుకుంటున్నట్టుగా బతుకుతున్నాం. మళ్ళీ పుడుతున్నాం, పెరుగుతున్నాం, తింటున్నాం, చస్తున్నాం, రోజులు గడిచిపోతున్నాయి. కుటుంబం 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 అనుకుని ఎన్ని జన్మలు ఎత్తుతున్నారో తెలియదు. దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు. జగత్తి పుట్టి పుట్టి తచ్చి తచ్చి పొరల నేల మనకు పుట్టని అని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. దీనివల్ల శుభం లేదు, దివ్యకీర్తి లేదు. పుట్టి పెరిగి మళ్ళీ పుట్టి మళ్ళీ పెరిగి చచ్చి నరకముల పాలై నశించిపోవడం వల్ల ఏమి లాభం ఉన్నది? పుట్టని చావని త్రోవ వెతుక్కోవాలి. వెతుక్కోవాలంటే ఈ దరిద్రపు సంసార బంధం నుంచి విముక్తి పొందాలి. సంసారంలో ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. తామరాకు మీద నీరు పొయ్యండి, ఆ నీరు తామరాకుకి అంటుకోదు. అలాగే సంసారంలో ఉంటారు కొందరు, సంసారంతో బంధం లేకుండా ఉంటారు. అదన్నమాట పరమ పవిత్రమైన మునివృత్తి. అందుకని వార్ధక్యంలో మునివృత్తితో ఉంటూ భగవత్ కథలు వింటూ భగవన్ నామస్మరణం చేస్తూ యోగాభ్యాస తత్పరులై పవిత్రంగా శరీరం విడిచిపెడితే ముక్తి పొందలేకపోయినా కనీసం కఠోర నరకం పాలు కూడా కాకుండా ఉంటాడు. నరకానికి వెళ్లకుండా ఉన్న తాలు కదండి, అందరూ మోక్షమే పొందక్కర్లా, కనీసం నరకానికైనా వెళ్లకుండా ఉండాలి దానికోసం అన్నమాట. అందుకని శంకరుడు ఏమన్నాడు, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్ కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎంత హాయిగా గోవిందానికి వచ్చండి, దానికి ఎంత ఖర్చు, ఏం ఖర్చు ఉందని? ఒక్క రెండు నిమిషాలు ఎక్కువసేపు కూడా అక్కర్లేదే. కించిత్ కాలం కనీసం ఒకసారైనా గోవిందా అనుకోవడానికి శ్రమ ఉండదు, కానీ దాని మీద మనకి దృష్టి ఉండడం లేదనమాట. అందువల్ల ఎప్పుడు వీలుంటే ఇప్పుడు గోవిందా 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 అనండి, ఏం పర్వాలేదు. హరినారాయణ గోవింద భక్తపరాయణ హరినారాయణ భక్తపరాయణ
పాప విరామా గోవింద పావన నామా గోవింద నారాయణ హరి గోవింద హరి నారాయణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఈ విధంగా శరీరం విడిచిపెట్టాలి. అప్పుడు వాడు తరిస్తాడు. ఇది చెప్పడం కోసమనే సగరుడు వెంటనే ఈ సామ్రాజ్యం అంతటినీ తన మనవడికి ఇచ్చేశాడు. ఆ క్షణమే భయంకర కేకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. అత్యంత పవిత్రమైన అరణ్యాల్లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి భక్తితో శ్రద్ధతో భగవన్నామస్మరణం చేసుకున్నాడు. వాసుదేవుడి మీదే మనస్సు లగ్నం చేశాడు. ఆ రోజు నుంచి ఒక్క క్షణకాలము కూడా ఆయన జీవితం వ్యర్థం చేయలేదు. అండి ఆయన అడవికి వెళ్ళాడు, ఇంకా మళ్ళీ నగరంలోకి రాలేదు. రాజఋషిలా జీవించాడు. ఆశ్రమంలో భార్యలతో పాటుగా భక్తితో భగవన్నామం చేశాడు. వాసుదేవ సర్వం ఇతి స మహాత్మా సుదుర్లభ. ఈ జగత్తంతా వాసుదేవునితో నిండి ఉన్నది. అంటే ఈ జగత్తులో ప్రతి అణువణువు వాసుదేవమయమే అని గ్రహించినవాడు ఈ భూలోకంలో అరుదుగా ఉంటాడట. స మహాత్మా సుదుర్లభ అన్నారు. లేడండంలా మైకులో దండలో విగ్రహంలో గురువులో పుష్పంలో పుష్పంలో అప్పుడప్పుడు వచ్చే వెంట్రుకల్లో అన్నిటిల్లో ఈ తిరిగే దోమలో భామలో అన్నిటిల్లోనూ పరమాత్మ ఉన్నాడనే భావన ఎంతమందిలో ఉంటుంది? అలా ఉండగలిగితే వాడే మహాత్ముడు. అటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. అసలు వాసుదేవ అనే శబ్దమనికి అర్థం అన్నిటి యందు తానుండివాడు, అన్నీ తనలో ఉన్నవాడు అని అర్థం అన్నమాట. తిక్కన గారు ఉద్యోగ పర్వంలో వాసుదేవ శబ్దానికి నిర్వచనం చెప్పాడు. ఎల్లయందును తా వశయించుట, ఎల్ల తనయందు నుండుట వాసుదేవుడను పదమునకు అర్థమండ్రు. అన్ని వస్తువులలో పరమాత్మ ఉన్నాడు. మళ్ళీ ఆ పరమాత్ముడిలో అన్నీ ఉన్నాయి. ఈ వస్తువులన్నీ ఆయనలో ఉన్నాయి, ఆయన వస్తువులలో ఉన్నాడు. అద్దంలో మనం కనబడతాం, మన కళ్ళల్లో మళ్ళీ అద్దం కనబడుతుంది. అందుకే ఇటువంటి అటువంటి అద్దం పెట్టుకుంటే ఇందులో అందులో 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 ఎన్నో రూపాల కింద కనబడతాం, కానీ చివరికి ఉన్నది ఒకటే. ఈ విధంగా సర్వాంతర్యామి అయిన పరమాత్మ లేని స్థలం లేదు. ఆయనలో అన్నీ, అన్నీ ఆయనలో ఉండడమే వాసుదేవ. ఈ భావనతో వాసుదేవ స్మరణం చేసుకుంటూ ఆయన మోక్షం పొందాడు. ఇక్కడ ఈ కథని ఇప్పుడు సౌనకాదులకు సూత్రుడు చెబుతున్నాడు. చెబితే ఏమన్నాడు తెలుసా? ఏతత్తే చరితం సర్వం సగరస్య మహాత్మనః సంక్షేప విస్తరాభ్యాంతు కథితం పాపనాశనం. నీకు సంక్షిప్తంగా సగరుని యొక్క చరిత్ర చెప్పాను. పరమ మహాత్ముడైన పూజ్యుడైన సగరుని చరిత్ర చెప్పాను. ఎందుకు చెప్పానో తెలుసిన, ఈ కథ వింటే అరణ్యములో కొంతకాలం పాటు తపస్సు చేయడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది, దానివల్ల పాపం నశిస్తుంది. పాపనాశనం కోసం ఈ కథ వినాలట. అందున పూర్ణిమ నాడు ఈ కథ విన్నటువంటి వాడు ఐదు విధములైన పాపముల నుంచి బయటపడతాడు, పంచ మహాపాతకముల నుంచి విముక్తుడవుతాట. ఇవాళ మీ యోగం చూడండి. ఇవాళ ఏమిటి పోనీ, మనం ఏమన్నా సంకల్పించుకుని ఒక ప్రణాళిక ఏం పెట్టుకోవట్లే, ప్రారంభిస్తాం చివరిదాకా వెళ్ళిపోతూ ఉంటాయి అవి. నేను ఎప్పుడు ఈ ప్రణాళికతో ఈ రోజుకి ఇంత చెప్పాలని ప్రిపరేషన్ ఏం లేదు, ఎందుకంటే నాకు ప్రిపరేషన్ అవసరం లేదు. ఊరికే ఆ శ్లోకం చదవడం కోసం ఎదురుకుండా పెట్టుకోవడం తప్ప తన ఎంత తాను కథ సాగడమే తప్ప ఇంటి దగ్గర నానా గందరగోళం పడిపోయి పొద్దున సాయంకాలం దాకా అబ్బో ఈ పూట ఎన్ని శ్లోకాలు చెప్పుకోవాలి ఏమిటి అని గేక గేక ఏం అక్కర్లా. నా అనువాదం నేను చేసుకుంటూ పరమాత్ముడు ఏది చెప్పిస్తే చెబుతాను. కారణం ఏంటంటే భగవంతుడిది వల్ల ఈ శ్లోకమునకు ఈ అర్థం ప్రిపేర్ అవ్వాలనే అవసరం లేకుండా భాష మీద భగవంతుడు పట్టు ఇచ్చాడు కనుక. అదే పట్టు లేకపోతే అప్పుడు నానా యాతన పడాలి. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను నేను, పరమాత్ముని మీద మన మనస్సు లగ్నం చేసి నువ్వే నడిపించు అన్నప్పుడు వాడు నడిపిస్తాడు. నడిపించినప్పుడు ఏ కథ ఏ పూట రావాలో అలా చేస్తాడు. సరిగ్గా పూర్ణిమ నాడు ఈ కథ వినండి, ఈ కథ వింటే పంచమహాపాతకాలు తొలగిపోతాయి అని చెప్పారు ఇక్కడ. ఆ పూర్ణిమ అందులోనే ఇవాళ హోలీ పూర్ణిమ. హోళిక భయంకర రాక్షసి, ప్రహ్లాదుడి వంశంలో పుట్టిన ఒక రాక్షసి. ఆ రాక్షసి కథ ఇక్కడ వ్యాసవిద్య పుస్తకంలో ఉంటుంది, చదువుకోండి. ఇక్కడ వ్యాసవిద్య అనే పుస్తకం ఉంది, మా చిన్నమ్మాయి రాసిన పుస్తకం. హోలీ పండుగ గురించి, ఫాల్గుణ మాసం గురించి రాసాం. అందులో ఆ పాప రాసిన వ్యాసం చాలా గొప్పది. హోళిక అనే రాక్షసిని సంహరించిన దివ్య పూర్ణిమిది. ఈ పూర్ణిమ నాడు ఆ వ్యాసం చదివితే కూడా మనకు చాలా పుణ్యాలు, ఎందుకనంటే ఇలాంటి కథలు చదవమని అందులో ఉంటాయి కనుక.
ఈ పూర్ణిమ నాడు ఈ సగరుడి యొక్క వృత్తాంతం మహాభయంకర పాపములను తొలగిస్తుందిట. అటువంటి హోలీ పూర్ణిమ నాడు మనం ఈ కథ వినేటట్టుగా చేసిన కృష్ణుడికి భక్తితో నమస్కరించండి. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. సగరుడు శరీరం విడిచిపెట్టాక అంశుమంతుడు తనకి కొడుకు పుట్టేదాకా ఆగాడు. ఆయనకి దిలీపుడు అని కొడుకు పుట్టాడు. దిలీపుడు అనే కొడుకు పుట్టగానే ఆ దిలీపుడికి పట్టాభిషేకం చేశాడు. చేసి గోకర్ణం అనే క్షేత్రానికి వెళ్ళాట. గోకర్ణం నామ విఖ్యాతం క్షేత్రం సర్వసురార్చితం. గోకర్ణము అని ఒక క్షేత్రం ఉన్నది పశ్చిమ సముద్రంలో, అంటే కర్ణాటకలో ఉన్నది. చాలా గొప్ప స్థలం అండో అది. ఆ స్థలం దగ్గరికి వెళ్ళి తపస్సు చేశాడు. హిమాలయాలకు వెళ్ళలేదు ఆయన. హిమాలయాలకి భగీరథుడు వెళ్ళాడు. ఈయనకి అస్తమా, పరమభక్తితో గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళి అక్కడ చాలా శ్రద్ధతో తపస్సు చేశాడు అంశుమంతుడు. కానీ ఆయనకి ఆయువు సరిపోలేదు. తపస్సు చేస్తూ చేస్తూ గోకర్ణ క్షేత్రంలో విఘ్నేశ్వరుడికి నమస్కరించి, అక్కడున్న విఘ్నేశ్వరుడు చాలా గొప్పవాడు, అంటే తర్వాత రావణాసురుడి వల్ల వచ్చిన విఘ్నేశ్వరుడు వేరుగాని అంతకు పూర్వం అక్కడ విఘ్నేశ్వరుడు తనంత తాను కొలువై ఉన్నాడు. ఆ విఘ్నేశ్వరుడికి నమస్కరించి, నా ఆయువు తీరింది, ఇక నేను విడిచిపెట్టేస్తున్నాను శరీరాన్ని, గంగని భూలోకానికి తేవాలనుకున్న నా సంకల్పం నెరవేరలేదు, కానీ నా వంశం వాళ్ళు గంగానదిని ఇక్కడికి తీసుకొచ్చేటట్టు చెయ్యి అని అంశుమంతుడు నమస్కరించి శరీరం విడిచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అతని కుమారుడు దిలీపుడు. అతడు ఈ హిమాలయ పర్వతాలకు వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో అక్కడ కఠోర తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. కానీ ఏం లాభం అండి, ఆయన కూడా పాపం దుర్మరణం పాలైపోయాడు. ఆయువు సరిపోదు వాళ్ళకి. ఆ తర్వాత దిలీపుడికి ఒక కొడుకు పుట్టాడు. దిలీపుడు తపస్సుకు వెళ్ళే ముందు ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టాకే తపస్సుకు వెళ్ళేవారు వాళ్ళు. దిలీపుడు కొడుకే భగీరథుడు, మహాపరాక్రమవంతుడు, వజ్రం వంటి శరీరం కలిగిన వాడు, వజ్రం వంటి సంకల్పం కూడా కలిగిన వాడు. సంకల్పం గట్టిదవ్వాలి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక పని చేసే ముందు మనం ఈ పని చేద్దాం అనుకున్నాం కాబట్టి ప్రాణం పోయినా ఈ పని ఆపకూడదు అనుకోవాలట. ఈ మొండితనం ఉండాలి మనుషులు, తెలిసిన మీకు. ఎప్పుడైనా పని మొదలు పెడితే ఏమైనా సరే ఆ పని అయి తీరాలి. ఆ మొండితనం వల్లే నేను ఇవన్నీ సాధించగలుగుతున్నాను. ఒకసారి నేను ఈ పురాణం చదవాలనుకుంటే అది పూర్తి అయ్యేదాకా విడిచిపెట్టేవాడి కాదు. ఇప్పుడంటే ఈ లైట్లు వచ్చేయండి, మా చిన్నప్పుడు ఏమో గట్టిగా ఏదైనా పుస్తకం చదువుదామంటే అన్నిటికీ తప్పులే, ఆంక్షలు ఎక్కువ ఉండే రోజుల్లో రహస్యంగా వీధి దీపాల్లోనో లేదా పొదల్లోనో దిక్కుమాలిన కంతులు చదువుకునే రోజులు ఉండేవి, తెలిసిన మీకు. ఏంటో ఆ కాలంలో పుస్తకాలు, క్లాసు పుస్తకాలు చదవడం మానేస్తే తప్పు అనుకునేవారు. అందులో మా పై అన్నయ్యకి ఏమో, మన అందరం బాగా డబ్బు సంపాదించాలంటే మ్యాథ్స్ చదువుకోవాలి, లెక్కలు తప్ప తెలుగు చదువుకుంటే కూడి పెట్టదు తెలుగు అని తెలుగుని చదవనిచ్చేవాడు కదా. నన్ను లెక్కలు అనేవాడు. అంటే కారణం ఉన్నది, లెక్కలు చదువుకుంటే లెక్కల్లో మనిషి అవుతాడు, కాస్త లెక్కించుకోవడానికి డబ్బులు ఉంటాయని. ఆ కాలం అటువంటిది కనుక అప్పటికే చాలామంది బ్రాహ్మణులు చితికిపోయి ఉన్నారు. కాస్త వీళ్ళకి ఉద్యోగం రావాలంటే మ్యాథమెటిక్స్ చదవాలి. అప్పటికి ఇంకా సాఫ్ట్వేర్ లేదు, అందుకని 24 గంటలు లెక్కలు అనేవాడు. నాకు దిక్కుమాలిన లెక్కలేమో సరిగ్గా వచ్చేవి కదా, నాకు తెలుగు అంటే ఇష్టం. నన్ను తీసుకెళ్ళి ఇంటర్మీడియట్లో ఏం చేశారు, ఎంపీసీ గ్రూప్లో వేశారు. పాస్ అయ్యాను, కానీ మ్యాథమెటిక్స్లో ఆయనకున్న పొట్టు నాకేటో వస్తుంది మరి. ఆ ఇంటర్మీడియట్ వరకు వాడు ఇంట్లో ఉన్నాడు, కానీ ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగానే ఆయన ఎంఎస్సీకి యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. వాలితేరు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. అమ్మాయి వెళ్ళిపోయాడు రా బాబు అనుకున్నాను. ఇంటర్మీడియట్ ఎలాగో అవగొట్టి పూర్తి చేసి ఇక ఆ తర్వాత స్వేచ్ఛగా డిగ్రీలో ప్రవేశించాను. తీరా డిగ్రీలో తెలుగు చదువుకుందామంటే మాకు అక్కడ ఏమైపోయింది, బిఏలో హిస్టరీని, ఎకనమిక్స్, పాలిటిక్స్ తప్ప తెలుగు లేదు. మళ్ళీ మొదలుకొచ్చింది దిక్కుమాలిన హెచ్ఈసి, మళ్ళీ మామూలు హిస్టరీ, ఎకనమిక్స్, ఏదో పాలిటిక్స్, సివిక్స్ అనేవారు. ఆ పరిస్థితుల్లో భగవంతుడు నన్ను అనుగ్రహించి హఠాత్తుగా ఒక మలుపు తిప్పేశాడు. చిన్నప్పటి నుంచి ఇంట్లోనే కఠోరమైన పట్టుదలగని చెప్పాను కదా, వాళ్ళు చదువుకోవద్దన్నప్పటికీ రహస్యంగా చిన్న చిన్న వెలుతుల్లో చదువుకునేవాడిని. ఆ పుణ్యం వల్ల పరీక్షలకి చదువుకునే పుస్తకాలనేమో పరీక్ష సమయంలో చదివేవాడిని. హిస్టరీ అంటే తెల్లారితే పరీక్ష అనగా హిస్టరీ బుక్ చూడడం, చిత్రం చెప్పంటారా, హిస్టరీలో 70% వచ్చింది, ఎకనమిక్స్ 65% వచ్చింది, సివిక్స్ ఏమో 80% వచ్చింది. ఎలా వచ్చిందో తెలియదు, తెల్లారితే పరీక్ష అనగా చదివితే కూడా. కానీ తెలుగుకి ఎక్కువ వచ్చేవి మార్కులు. ఈ తెలుగు మీద పట్టు పాండిత్యం బాగా ఎక్కువ. 86లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే పురాణాలు చెప్పాను. ఆ సమయంలో యూనివర్సిటీలో ఇటు హిస్టరీకి ఇటు తెలుగుకి రెండింటికి ఎంఏకి అప్లై చేశాను. ఎంఏ హిస్టరీ, ఎందుకంటే హిస్టరీలో ఎక్కువ మార్కులు వచ్చాయి తెలుగు కంటే. తెలుగు ఎలాగో స్పెషల్ సబ్జెక్ట్ లేదు కదా అని తెలుగుకి రెండో ఇంపార్టెన్స్ ఇచ్చాను. హిస్టరీలో సీటు రాలేదు కానీ తెలుగులో వచ్చింది నాకు. ఇక దేతకం మారిపోయింది. తెలుగు ఎంఏ చదువు ఉండకపోతే లెక్చరర్ని అయ్యేవాడి కాదు. తర్వాత సంస్కృతం ఎంఏ, హిందీ ఎంఏ, 3 MAలు చేసి రీసెర్చ్ చేసి ఆ తర్వాత ఉద్యోగంలో ప్రవేశించాం. అది కర్మయోగం అనుకోండి. ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ తెలుగు సంస్కృతం వీటిని జీర్ణించుకోవాలి అనే ఒక కోరిక విపరీతంగా ఉండే చిన్నప్పటి నుంచి. ఒక అదృష్టం ఏమిటంటే చదువుకోవాలనే పట్టుదల ఉన్నప్పుడు సరైన గురువు దొరకాలి. నాన్నగారు సంస్కృతం హిందీ తెలుగులో మహాపండితులు అవడం వల్ల అప్పుడప్పుడు 2-3 సందేహాలు తీర్చిన భాష వచ్చేసేది. అవునా? అది కూడా ఒక వరం. ఆ పట్టుదల మాత్రం చివరిదాకా ఉండేదన్నమాట. ఇప్పుడు పిల్లలందరికీ ఇది ఎందుకు చెప్తున్నానంటే చదువులోకి వెళుతున్నటువంటి పిల్లలు దృష్టిలో పెట్టుకోండి. ఒకసారి ఒక రంగంలో ప్రవేశిస్తే వేరంగం ఆడేయాలి. అది మామూలు రంగంగా ఉండకూడదట. శ్రీకృష్ణుడు అన్న మాట ఏమిటో తెలుసా? 64 కళలు ఉన్నాయి. ఇందులో ఏదో ఒక కళ నీకు ఇష్టమైన కళ ఎంచుకో, కానీ ఆ కళలో నిన్ను మించిన వాడు లేకుండా చూసుకో అన్నారు ఆయన. అది కృష్ణుడు చెప్పిన మాట. ఆఖరికి దొంగతనంలోకి వెళ్ళినా నీకంటే గొప్ప దొంగడు ఉండకూడదు. అలాగే దొంగతనం చేయమని కాస్తమా? దొంగడైనా వాడే ది గ్రేటెస్ట్ దొంగ. సూపర్లేటివ్ డిగ్రీకి వెళ్ళాలి. ఇంక ఏదైనా అవ్వనివ్వండి, నువ్వు ఏ రంగంలోకైనా వెళ్ళి పర్వాలేదు. కొంతమంది మధ్యన చెదల్ని చంపుతామని బోర్డెట్టాడు. వాడికంటే గొప్ప చెదలు చంపేవాడు లేట్టు. వాడు బోర్డు పెట్టుకున్నాడు, చెదలు చంపడంలో నన్ను మించిన వాడు లేడు, నేనే ది బెస్ట్ చెదవధ అన్నాడు ఆయన. ఏదైనా పర్వాలేదు, నువ్వు ఏం చెయ్యి, అందులో నిన్ను మించిన వాళ్ళు ఉండకూడదు. ఈ మాట ఒక ఆవిడ వింది. తిట్లు తిట్టడంలో తన మించిన వాళ్ళు లేకుండా చేసుకుంది. ఇంకా ఆవిడకంటే తిట్లు తిట్టేవాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి. అది కాదు మీరు నేర్చుకోవడం. సాధ్యమైనంత వరకు పట్టుదలతో ఉండవలేను. ఆ పట్టుదల బాగా కలిగిన వాడు భగీరథుడు. అందుకే ఆయన ఏం చేశాడు, తన కుమారుడికి పట్టాభిషేకం చేసేసి చిన్న కుర్రాడికి ముందుగా గోకర్ణ క్షేత్రానికి వచ్చాడు. గోకర్ణ క్షేత్రానికి వచ్చి భక్తితో బ్రహ్మ కోసం తపస్సు చేశాడట. మీకు అనుమానం రావాలి, ఎందుకు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు? ముందు ఆయనకు కావలసింది గంగ. గంగ కోసం చెయ్యాలి లేదా శివుడి కోసం చెయ్యాలి, ఇవేమీ కాకుండా బ్రహ్మ కోసం ఎందుకు తపస్సు చేశాడంటే, గంగానదిని భూలోకానికి దింపడానికి చాలా కాలం పడుతుంది. అంతకాలం మా వాళ్ళు బతకలేదు, నేను కూడా బతకనేమో, కాబట్టి ముందు ఆయువు కావాలి. ఆయువు కోసమని కఠోర దీక్షతో బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. మహాయువును కోరుకుని తపస్సు చేశాడు. ఎప్పుడు గోకర్ణ క్షేత్రంలో సంకల్పం ఏది చేసినా అది నెరవేరు తీరుతుందట. అందుకే ఇక్కడ ఏమన్నారు 6వ శ్లోకంలో, సర్వపాపహరము, ఆయువు కోరుకున్నవాడికి ఆయువిచ్చే క్షేత్రము, పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు తనయంత తాను నివసించేటటువంటి దివ్యస్థలము గోకర్ణ క్షేత్రము. ఇది 2-3 శ్లోకాల్లో చెప్పాడు. గోకర్ణ నామ విఖ్యాతం క్షేత్రం సర్వసురార్చితం, తత్తీర మధ్యేరపతద్భాగే దక్షిణ పశ్చిమే వసంతి సిద్ధ సంఘాశ్చ క్షేత్రే తస్మిన్ పురాణృప. పశ్చిమ సముద్రం యొక్క ఒక భాగంలో గోకర్ణమైన క్షేత్రం ఉంది. అది సిద్ధక్షేత్రం. అక్కడ సిద్ధులు ఎక్కువ ఉంటారు. ఎందుకు సిద్ధులు ఎక్కువ ఉంటారంటే, శివుడి కోసం అక్కడ తపస్సు చేస్తే శివుడు తొందరగా ప్రత్యక్షమై వారికి సిద్ధినిస్తాడు. వారు ఏమనుకుంటే అది నెరవేరుస్తాడు. అక్కడికి వెళ్ళి జపం చేసేవాడికి జపనిష్ట కుదురుతుంది. పరమ దుర్మార్గులు కూడా ఆ ప్రాంతంలో తపస్సు చేస్తే పుణ్యాత్ములైపోతారు. ఇంకెంతెందుకు, పొరపాటునైనా అక్కడ చచ్చిపోతే కూడా శాశ్వత స్వర్గం కలుగుతుందిట. అది కూడా 10వ శ్లోకంలో చెప్పారు. ఏమని, కటిక దుర్మార్గుడు నీచుడు అనుకోకుండా గోకర్ణంలో మరణిస్తే వాడికి స్వర్గం వస్తుంది, నరకం మాత్రం రాదు. స్మృత్వాపి సకలై పాపై యస్య ముచ్యేత మానవః క్షేత్రాణం ఉత్తమం క్షేత్రం సర్వతీర్థ నికేతనం. ఆ క్షేత్రమును అంటే గోకర్ణ క్షేత్రమును భక్తితో తలుచుకుంటే కూడా సకల పాపముల నుంచి విముక్తి పొందుతాడు మానవుడు. ఉత్తమ క్షేత్రం అది. అటువంటి చోట నిరంతరం స్నానము చేస్తూ అక్కడ ఒక ఆకాశగంగ వంటి ఒక జలధార ఉంటుంది. ఆ జలధార ఎప్పుడూ వస్తూనే ఉంటుందిట, ఇప్పటికీ ఉందండి ఆ జలధార. ఆనాడు భగీరథుడు స్నానము చేసినటువంటి జలధార ఇప్పటికీ ఉన్నది, అది ఎప్పుడూ ఎండిపోదు. అలా జలధార వచ్చి సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. ఓ పక్కనేమో ఉప్పు నీరు, ఇక్కడ చూస్తే తీయని నీరు. ఆ జలధారలో ఉన్న నీరు ఎంత బాగుంటుందో. నా ఉద్దేశం, మేము 2012లోనో 2013లోనో కానీ అక్కడ ఓ సప్తాహం చేసుకున్నాం శివపురాణం. యూట్యూబ్లో చూడాలేదు, 13 12 కానీ అద్భుతమైన స్థలం. అక్కడ హాయిగా పురాణం చెప్పుకుని రోజు సముద్ర స్నానం చేసేవాళ్ళం, ఎదురుగుండా జలపాతంలో స్నానం చేసాం, మంచినీళ్ళు తాగేవాళ్ళం, ఆరోగ్యంగా ఉండేవాళ్ళం, అవభృత స్నానం చేసాం. అక్కడ రావణాసురుడు తీసుకొచ్చి ప్రతిష్ఠించినటువంటి శివుడి యొక్క ఆత్మలింగం ఉంటుంది. ఆ ఆత్మలింగం అద్భుతమైన లింగం. అక్కడ రావణాసురుడు మొట్టిగే ముట్టాడు గణపతి నెత్తి మీద. గణపతి నెత్తి మీద మొట్టిగేలా ఉండిపోయిందండి, కన్నం పడిపోయి చిల్లు పడిపోయి ఉంటుంది. అక్కడ కోట్ల సంవత్సరాల విగ్రహం అది. రావణాసురుడు కోపంతో గణపతిని ఎత్తిమీద కొట్టగానే అంత గొప్ప విగ్రహానికి కూడా మొట్టిగా పడిపోయి చిల్లు పడి ఒక కన్నం కనబడుతుందన్నమాట. వాడు ఎంత గట్టిగా కొట్టాడండి దిక్మాలాడు, ఏం బలం రావణాసురుడిది అంటాడు. అందుకే తట్టుకోలేక గణపతి కూడా. అందుకని రావణాసురుడు కొట్టాడు ఇక్కడికి, నిజంగా వాడు వచ్చాడని చెప్పడం కోసం అక్కడున్న గణపతి యొక్క విగ్రహానికి ఒక కన్నం పడిందనమాట. ఆ కన్నం అలా ఉంచుకున్నట్ట, ఆయన కావాలని ఉంచుకున్నాడు. దిక్మాలాడు నన్ను కూడా కొట్టగలిగాడు, వాడు సామాన్యుడు కాదు, కానీ వాడి వల్ల కదా ఆత్మలింగం ఇక్కడికి వచ్చింది, కాబట్టి వాడిని కూడా మీరు తలుచుకోండి అని చెప్పడం కోసం గణపతి విగ్రహం మీద చిన్న కన్నం ఉంటుందన్నమాట. ఆ దెబ్బతిని ఆయన ఇంకా అక్కడే ఉంటే నారదుడు అన్నాడు, ఇంకా ఎక్కడే ఉన్నావు అన్నాయన అంటే, వాడు కుడుములు ఇస్తానన్నాడు అయ్యా అన్నాడు. ఇప్పుడు నెత్తి మీద ఇచ్చిన కుడుములు సరిపోలేదంటే, ఈ కుడుములా బాబోయ్ నాకొద్దు, అసలు ఒరిజినల్ కుడుములు అన్నట్ట. మా ఐదారు కుడుములు మీద వేస్తూ ఇంకా ఉంటే తలకే పొడుము అయిపోతుంది, ఇక వెళ్ళిరా అన్నట్ట. వెంటనే బుడుంగుని వెళ్ళిపోయాట. ఇవన్నీ పురాణగాథలండి, చాలా గొప్ప పురాణగాథలు. అటువంటి ఆ ప్రాంతంలో పొరపాటును చచ్చిపోయినా స్వర్గం వస్తుందని చెప్పామే, అక్కడ తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. మహాత్మా, నేను గంగని భూలోకమునకు తీసుకొచ్చి అందులో స్నానము చెయ్యాలి. ఆ గంగని పాతాళానికి తీసుకెళ్ళి మా పెదనాన్నలందరినీ కూడా నరకము నుంచి విముక్తులను చెయ్యాలి, నరకోద్ధరణం చెయ్యాలి వారిని. దానికి ఎంతకాలం పడుతుందో తెలియదు, కానీ అంతకాలం వరకు నేను జీవించాలి. ఏమైనా నేను గంగని భూమికి, భూమి నుంచి పాతాళానికి పట్టుకెళ్ళేదాకా చావకూడదండి, ఇది నా కోరిక అన్నాడు ఆయన. నాకు ఎంతవరకు ఆయువు కావాలి? గంగని ఊర్ధ్వలోకం నుండి భూమికి, భూమి నుండి పాతాళమునకు పట్టుకొని పోయి మా పెద్దలకి నరక విముక్తి కలిగించాలి, అప్పటి వరకు నేను జీవించాలి. అంత ఆయువెమ్మనగానే తథాస్తు, అక్కడితో ఆగం. నేను నువ్వు గంగని భూమికి తెచ్చాక, నీ పెద్దలకి విముక్తి కలిగించాక, నువ్వు అందులో స్నానం చేశాక, 1000 సంవత్సరాలు నువ్వు భూమిని పాలిస్తావు, పాలించాక అప్పుడు బ్రహ్మలోకానికి వస్తావు, అప్పటిదాకా నువ్వు భూమి మీద ఉంటావు, అంత ఆయువిచ్చాను పో అన్నాడు బ్రహ్మ. ఇది గోకర్ణ క్షేత్ర మహిమ అంటే. గోకర్ణంలో తపస్సు చేస్తే మనం ఏదైనా మంచి పని చేయాలనుకున్నాం అంటే ఆ మంచి పని చేసేదాకా బతుకుతామండి. గోకర్ణానికి వెళ్ళి 7 రోజులు ఉండండి, నేను అవధానం చేసేదాకా నాకు ఓపికగా ఉండాలి అని కోరుకోండి, అవధానం చేసేంత ఓపికిస్తట్ట ఆయన. లేదు, గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి నేను కాశీలో మరణించేంతవరకు నన్ను బతకనియ్యంటే అలాగా చేస్తాడు. అక్కడికి వెళ్ళి మీరు ఏది కోరుకుంటే అది వస్తుంది, కాదు పిచ్చి కోరికలు కాకుండా కొంచెం మంచి కోరికలు కోరుకోండి. గోకర్ణ క్షేత్రం యొక్క లక్షణం అది. ఇప్పుడు ఆయన మహాయువు పొందాడు, గోకర్ణం నుంచి హుటాహుటిన బయలుదేరాడు, గంగానది పుట్టడానికి మూల కారణమైన హిమాలయ ప్రాంతాలకు వెళ్ళిపోయాడు అన్నమాట. ఈ ప్రాంతం చాలా గొప్పది. నిజానికి మన వాళ్ళు గంగోత్రి అని వాళ్ళు వెడుతున్నారే, ఆ గంగోత్రి దగ్గర గంగల పుట్ల మనం అక్కడ వరకే వెళ్ళగలం, కాబట్టి అదే గంగోత్రి అనుకుంటున్నాం. కానీ గంగ అక్కడికి ఇంకా 6 మైళ్ళు దూరం లోపలికి హిమాలయాల్లోకి వెళ్ళాలి. అక్కడి నుంచి వస్తుంది పాయగా ఒక కొండ భాగంలో నుంచి, అది కూడా కొండలోంచి రావడమే చూస్తాం కనుక కొండ వెనకే ఉందో ఇప్పటికీ మనకి తెలియదు. అందువల్ల భగీరథుడు తపస్సు చేసిన బండదాకా వెళ్ళలేము, ఆ బండ యువతలు ఉన్న కొండ దగ్గర ఉన్న కొంత ప్రాంతం వరకే మనం వెడుతున్నాం. ఇప్పుడున్న గంగోత్రి దగ్గర స్నానం చేస్తేనే మన శరీరం అలా బిగుసుకుపోతుంది, నిజంగా భగీరథుడు తపస్సు చేసిన చోటుకి వెడితే మనం వెనక్కి తిరిగిరాం. భగీరథుడు కాబట్టి బ్రహ్మవరం పొందాడు కాబట్టి అక్కడికి వెళ్ళగలిగాడండి. అదేం సరి బాబోయ్, చచ్చిపోయేంత సరి అన్నమాట, కానీ చావం. అందులో స్నానం చేసినప్పుడు శరీరం స్తంభించిపోతుంది, నేను ఎక్కడున్నాను అంటాడు అందులో దిగినవాడు. అప్పుడు పక్కవాళ్ళు ఒడ్డుకు లాగి ఎక్కడే ఉన్నావు అనాలి. అంతటి చలి ఇప్పుడున్న గంగోత్రి దగ్గర ఉంటుంది. అక్కడ మొసలి మీద కూర్చున్న గంగాదేవి విగ్రహం, భగీరథుడి విగ్రహం ఎప్పుడో శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు. ఆ విగ్రహాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. శంకరాచార్యులు వారి భిక్ష ఇవన్నీ. ఆయన లేకపోతే ఇవేమీ లేవు. ఏది గంగోత్రి ఏది యమునోత్రి మనకేం తెలుస్తుందండి. అందుకని శంకర శంకర సాక్షాత్ రోజు శంకరుణ్ణి తలుచుకోవాలి. ఆ శంకర పీఠానికి సంబంధించిన గుళ్ళో మనం పురాణం చెప్పుకుంటామంటే మనం శృంగేరిలో ఉన్నట్టే. మహానుభావుడు శంకరుడు దక్షిణామ్మనాయ శంకరపీఠాన్నేమో శృంగేరిలో స్థాపించాడు. పశ్చిమామ్మనాయ శంకరమఠాన్ని ద్వారకలో స్థాపించాడు పశ్చిమ సముద్ర తీరంలో. పూర్వామ్మనాయం పూరి జగన్నాథపురంలో స్థాపించాడు. ఉత్తరామ్మనాయం బదరీ దగ్గర జోషిల మఠంలో స్థాపించాడు. ఇలా నాలుగు ఆమ్మనాయ మఠములు శంకరపీఠములు స్థాపించాడు ఆయన. ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ చతురామ్మనాయములు ఇవి. అందులో ఆయన స్వయముగా స్థాపించిన ఋష్యశృంగపురానికి సంబంధించిన పీఠము ఈ గుడిది. ఈ గుడి ఆ పీఠం, ఆ పీఠమే గుడి. అందుకే నేను చాలాసార్లు అక్కడికి వెళ్ళలేకపోయినా పర్వాలేదు, మనం గుంటూరులో ఈ శారదా పరమేశ్వరి సన్నిధానంలో ఉంటే చాలంట. అది మనకి తెలిస్తే ఆనందం కలుగుతుంది. ఆహా, అటువంటి జగద్గురువుల చేత పరిపాలింపబడుతున్న దివ్యపీఠం ఇది. ఆయన దీనికి ఇప్పుడు సరైన సూచనలు చేస్తున్నారు. ఆయన శిష్యుడే ఈయన నడిపిస్తున్నాడా అనిపించి మనం ఆనందం పొందుతాం. మనందరం ఆ జగద్గురు పరంపరలో వాళ్ళం కదండి. అవునన్నా కాదన్నా శంకర పరంపరని కాదంటే వాడికి ముక్తి ఉండదు. కాబట్టి అవునండి, కాదండం ఎందుకు? శంకరుడు శంకరుడే, మనం ఆయనకి కింకరులం కావాలి. కిం అంటే ఏమి, కరోత్మి ఏం చెయ్యను అని అడిగితే కింకరుడట. కింకరుడు అంటే అర్థం ఏంటి? కిం కరోమి ఇతి పృచ్ఛతి స ఏవ కింకరః. ఇలా చేతులు కట్టుకుని నన్నేం చేయమంటారండి, నన్నేం చేయమంటారండి అని అడిగి చెప్పిన పని చేసేవాడిని కింకరుడు అంటారు. అడగడమే కాదండోయ్, అడిగి చెయ్యాలి. నన్నేం చేయమంటారు అనగానే, ఈ పని చెయ్యను కానీ నేను చెయ్యనండి అంటే వాడు కింకరుడు కాదు, వాడు కంకర, వాడు కింకర కాదు. వాడి వల్ల ఏం ఉపయోగం లేదు. అలా శంకర కింకరుడైతే అహంకరించకుండా మనం హాయిగా భగవద్ధ్యానంలో తరిస్తామన్నమాట. అటువంటి ప్రాంతానికి, గంగానది పుట్టినటువంటి దివ్యస్థలానికి భగీరథుడు వెళ్ళాడు. 1000 సంవత్సరముల పాటు ఆయన గంగ కోసం తపస్సు చేశాడు. ముందేమో బ్రహ్మ కోసం తపస్సు చేశాడు గోకర్ణంలో. వరాలు పొందాక హిమాలయాలకు వెళ్ళాడు, అక్కడ తపస్సు చేశాడు. ఇప్పుడు గంగ ప్రత్యక్షమయ్యింది. గంగ ప్రత్యక్షమై ఏం కావాలన్నది, అమ్మా నువ్వు భూలోకానికి రావాలి, భూలోకం నుంచి పాతాళానికి రావాలి, ఈ విధంగా నా వెంట వచ్చి మా పెద్దల్ని తరింపచేయాలి, అందుకే నీ కోసం తపస్సు చేశానడగానే నాకేం అభ్యంతరం లేదు. నాకేటి అభ్యంతరం, ఏ అభ్యంతరం లేదు. కానీ ఉన్న అభ్యంతరం వల్ల భూమికి, నేను ఊర్ధ్వలోకముల నుండి పెద్ద శబ్దముతో మహావేగముతో భూమి మీద పడితే భూమి మొత్తం దబాదబా పగిలి ముక్కలైపోతుంది, మట్టి అయిపోతుంది, సర్వనాశనమైపోతుంది. నా వేగమును ఈ భూదేవి తట్టుకోలేదు, నా వేగమును ఎవడ పడితే వాడు తట్టుకోలేడు. కాబట్టి నేను ఢామ్మన పైన కిందకి దిగానా ఇక భూమి ఉండదు, నువ్వు ఉండవు, మీ వాళ్ళు ఉండరు, అందరూ వెళ్ళిపోతారు అనగా నేను తెల్లబోయి మరి ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటమ్మా, గంగను తీసుకురావడం కోసం, ఆయువు కోసం, బ్రహ్మ కోసం తపస్సు చేశానా, బ్రహ్మగారు ఆయువు ఇచ్చాడా, తీరా ఆయువు ఇచ్చాక నీ కోసం తపస్సు చేస్తావు, నువ్వు ప్రత్యక్షం అయ్యావా, అయ్యావు కానీ నేను రాలేను, వస్తే భూమి నాశనం అయిపోతుంది అంటావు, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి తల్లి అనగా కంగారు పడక మరి నేను చెప్పేది పూర్తిగా విన్నాయినా, నేను భూమికి వస్తే భూమి తట్టుకోలేదన్నాను కానీ నన్ను తట్టుకునేవాడు లేడనలేదు, నన్ను తట్టుకునే శక్తి ఒక్క శివునకు మాత్రమే ఉన్నది. శివుడు ఈ హిమాలయాల మీద నిలబడితే నేను ఆయన తల మీద పడతాను, తల మీద పడ్డాక అక్కడి నుంచి కొంచెం కొంచెంగా భూమి మీదకి దిగితే అప్పుడు భూమికి నష్టం ఉండదు, ఒక్కసారి దబుక్కును మాత్రం దిక్కకూడదు నేను అనగానే, అయితే నిన్ను భరించే శక్తి ఒక్క శివుడికే ఉందంటావు, అవును ఆయన అంది. అయితే మళ్ళీ మొదలైంది, శివుడి కోసం తపస్సు చేయాలి అంతే కదా, ఆయన కోసం తపస్సు చేశాక ఆయన ప్రత్యక్షం అయ్యాక నేను రమ్మంటాను, ఈ లోపు ఇక్కడ ఎక్కడన్నా ఉండే పారిపోకే అంటే అలాగేనా ఆయన అంది ఆవిడ. ఆవిడ పక్కన ఉన్నది అదృశ్య రూపంలో. ఇప్పుడు ఆయన మళ్ళీ మొదలుకొచ్చిందిగా సమస్య, మళ్ళీ తపస్సు మొదలెట్టాడు, శివుడి కోసం తపస్సు చేశాడు ఓం నమశివాయ అంటూ. శివుడు కొంచెం కరుణాస్వరూపుడు, బ్రహ్మ కోసం 1000 ఏళ్ళు, గంగ కోసం 1000 ఏళ్ళు తపస్సు చేసినట్టుగా శివుడి కోసం 1000 ఏళ్ళు తపస్సు చేయక్కర్లేకుండా 6 సంవత్సరములు తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షం అయ్యాట. అందుకని కరుణాసనాథుడు అన్నారు ఆయన్ని. ఎంత కరుణండి, ఎంత ప్రేమ అండి, అంత సులభముగా ఎవరైనా దొరుకుతారా? అందుకే ఈ ప్రపంచంలో తొందరగా ఏదైనా కోరిక తీరాలంటే ఈశ్వరుణ్ణి పట్టుకోమన్నారు. భక్త వశంకరుడైన భక్తులకు వశమయ్యేవాడు అనమాట. భక్త శంకర అనకండి, భక్త వశంకర అనాలి. అటువంటి పరమాత్ముడు 6 నెలలకి ప్రత్యక్షమయ్యాడు. 10 భుజములతో, 10 భుజములలో గొడ్డలి, జింక, సోలము మొదలైనవి ధరించి, 5 శిరస్సులతో పరమసుందరుడి తెల్లని ఆకారంతో వ్యాఘ్రచర్మం ధరించి, నల్ల జింక చర్మాన్ని ఒంటికి చుట్టుకుని, మెడలో సర్పాలను ధరించి, విభూతి పూత పూసుకొని కనపడ్డాడు ఆయన. వడలను తెల్ల విభూతి పూత పులితోలు వడ్డాణము అల్లాడు కెంజడలు. ఆయనకి పులితోలే వడ్డాణం, నడుముకు వడ్డాణం ధరించినట్టుగా పులితోలు కట్టుకున్నాడు. ఒళ్ళంతా విభూతి పూత పూసుకున్నాడు. ఇక ఎర్రగా ఉన్న పెద్ద పెద్ద జడలు అల్లాడుతున్నాయి, ఇటు గాలికి అటు ఇటు హిమాలయ పర్వతం మీద కదులుతున్నాయి. కెంపు అంటే ఎరుపు అనమాట, కెంపులు ఎర్రగా ఉంటాయి కదా, కెంపు జడ కెంజడ. ఆ ఎర్రగా పగడాల్లాగా కెంపుల్లా వెలిగిపోతున్న జడలు ఇలా కదులుతున్నాయన్నట్టు. కొంతమందికి జడలు బాగా ఉంటాయి, ఈ జడలు భలే కదులుతాయండి. ఆయన కరుణాస్వరూపుడు గనక అలాంటి రూపంతో దర్శనమిచ్చి, ఏం కావాలో కోరుకోనాయన భగీరథ అన్నాడు. స్వామి, నీవలే ఇంత తొందరగా ప్రసన్నమయ్యేవాడు మరెవడు ఉండడు? 6 సంవత్సరాల తపస్సునకు దొరికిపోయావా? అటువంటి నీకు నేను ఏమని నమస్కరించగలుగుతాను? దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహార అహిరాజకేయూర బాలేందుభూష సద్భక్త పోష. ప్రభు దేవ జగన్నాథ దేవేంద్రాదుల చేత నమస్కారం అందుకునే నీకు నమస్కారం. నీ చరిత్ర ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం ఎరగనిది. అనగా నీవు కేవలం దానం చేసేటటువంటి వాడివే, కోరిన కోరికలు లేదనకుండా తీర్చేవాడివి, సంతత పవిత్ర పరమపవిత్రుడివి, ఎప్పుడూ పవిత్రంగానే ఉంటావు. శ్మశానంలో ఉన్నా పవిత్రమే, యజ్ఞం దగ్గరున్నా పవిత్రమే, శవం దగ్గర కూర్చున్నా పవిత్రుడివే, శివం దగ్గరున్నా పవిత్రుడివే, సంతత పవిత్రుడివి. హాలాహలాన్ని ధరించిన వాడివి, బుస్సుమనే పాముల్ని కేయూరాలుగా భుజకీర్తులుగా ధరించిన వాడివి, బాలచంద్రరేఖని ఆభరణంగా ధరించిన వాడివి, భక్తుల్ని పోషించేవాడివి, గజవైరి విధ్వస్త సింహాలను కూడా చీల్చి చెండాడుతూ ఉంటావు నువ్వు, అటువంటి వాడివి తండ్రి. ఈ గంగానది నా కోసం భూలోకానికి వస్తానంది, కానీ గంగ పైనుంచి కిందకి దిగితే భూమి బదాబదలైపోతుందిట, ముక్కలైపోతుందిట, అందువల్ల భూమి మీదకి దిగడానికి జంకుతోంది. ఇటువంటి గంగని ధరించే శక్తి ఈ ప్రపంచంలో నీకు తక్క మరెవ్వరికీ లేదు. దయతో గంగ పైనుంచి కిందకి దిగుతున్నప్పుడు నీ శిరస్సున గంగని ధరించు, భరించు. ఆ గంగని భూమికి కొంచెం కొంచెంగా విడిచిపెట్టు, అంటే నువ్వు డ్యాములా ఉపయోగపడాలి. భూలోకంలో మానవులు అయితే స్కాములతో కట్టిన డ్యాములు కనుక టక్కన పగిలిపోతాయి, నీ డ్యాం అలాంటిది కాదు తండ్రి. అందువల్ల నువ్వు నీ శిరస్సును ధరించి గంగని కొంచెం వదిలిపెట్టు. ఆ గంగ నా వెంట వస్తానన్నది, అలా గంగని నా వెంట పాతాళానికి పట్టుకుపోతాను, భూలోకంలో ప్రవహింపజేసి పాతాళానికి తీసుకుపోయి నా పెద్దల చితాభస్మాల మీద, కాలి బూడిదైపోయిన భస్మాల మీద ఈ గంగ ప్రవహించేలా చూసుకుంటాను. ఆ పితృదేవతల భస్మం మీదకి గంగ ప్రవహించగానే వాళ్ళు పవిత్రులవుతారు, స్వర్గానికి వెళ్ళిపోతారు. లేకపోతే వాళ్ళంతా ప్రస్తుతం కఠోర క్రూర ఘోర నరకాల పాలై అలమటించిపోతున్నారు. పాహి పాహి అనగానే ఈశ్వరుడు చిరునవ్వు నవ్వాడు. కోరకూడని కోరిక అయినప్పటికీ భక్తులు కోరితే నేను ఏదైనా తీరుస్తాను, అది నా లక్షణం. నా భక్తులు నాకు చాలా ఇష్టులు, భక్తుల కోసం సర్వం ఇస్తాను. నన్ను నేనే సమర్పించుకుంటాను, ఒకనాడు కూడా కలలో అయినా నన్ను తలుచుకోలేని దుర్మార్గుడు ఆపద వచ్చినప్పుడు అయ్యో ఇంతకాలం నిన్ను తలుచుకోలేదు సరికదా తిట్టాను, కానీ ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను, కష్టం రాగానే నువ్వే గుర్తుకొచ్చావు, శివ నన్ను రక్షించు, ఇదివరకు నేను నిన్ను తిట్టాననే విషయం మర్చిపో అని ప్రార్థించగానే ఓరి దుర్మార్గుడు ఇదివరకు తిట్టావు కదా, నన్ను పట్టించుకోలేదు కదా అనకుండా వాడు పిలిచి పిలవగానే వాడి పాత పాపాలన్నీ మరిచిపోయి అక్కడికి వచ్చి తక్షణం నన్ను నేనే సమర్పించుకుంటాను కనుక నన్ను శంకరుడు అన్నారు. అటువంటి శంకరుణ్ణి నీ కోరిక తీరుస్తానన్నాడు ఆయన. తీరుస్తాడుగా మరి, ఆ తీర్చిన తర్వాత గంగానది రావడానికి రేపటిదాకా ఎదురు చూస్తారు, సోమవారం గంగ భూలోకానికి తీసుకొద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.